ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗಿ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯುಲು ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜಿಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಅನುಗ್ರಹಿಂಚಿನ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ ಅನೇ భగవద్గీత వ్యాఖ్యాన గ్రంథం ప్రశ్నోత్తరాల విధానంగా మనం ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 105 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 106వ భాగం ప్రారంభం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం రానాయన కూర్చో. నిన్న మనం 12వ శ్లోకాన్ని వివరించుకుంటూ ఉన్నాం కదా, అర్థమైందా నీకు? దానిలో విశేషాలు పూర్వజన్మ కర్మలు ఉంటాయని, దానిలో దశలు పూర్వజన్మ కర్మలని అనుసరించి మన మన అనుష్ఠానాలు మారుతూ ఉంటాయని చర్చించుకున్నాం. అవునా? మరి అంత అర్థమైనట్టేనా నీకు? అడిగాను. ఇంకా కొన్ని సందేహాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, చెప్పు, ఏమిటి విశేషం? ఏం లేదు అడియన్. ఒక చెట్టుని చూసి ఏ ఏ చీడలున్నాయో, పిందెలు వస్తాయో రావో, వచ్చినా అవి కాయలు అవుతాయో లేదో చెప్పగలిగిన వ్యవసాయవేత్తలు ఉన్నట్టే, మరి ఒక వ్యక్తిని చూసి కర్మయోగ విరోధి కర్మలున్నాయో లేదో, అందులో జ్ఞానం అంతర్గతంగా ఉండే అవకాశం ఉందో లేదో చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్వామి? ఎవరుంటారు? భగవంతుడే ఉన్నాడు. 13వ శ్లోకంలో అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద ఉద్యానవనం ఉన్నది అనుకో. అందులో ఉన్న చెట్లని వ్యవసాయవేత్త చీడలలో ఉండే ఎక్కువ తక్కువలని అనుసరించి ఏం చేస్తాడు? 5-6 కేటగిరీలుగా విభజించేస్తాడు. అలా విభజించాడనుకో, మనకి మంచి సదుపాయమేగా. అడిగాను. అవును, చాలా సదుపాయమే స్వామి. బాగా చీడగా ఉన్న చెట్లని చికిత్సకి గురి చేస్తాం, చీడలు తక్కువగా ఉన్న వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తాం. మరి అదేవిధంగా భగవానుడు కూడా మన పూర్వజన్మ కర్మలను అనుసరించి మనల్ని అందరినీ 4 రకాలుగా 4 విధాలుగా నోటిఫై చేస్తాడు. ఈ మర్మం తెలుసుకుంటే చాలట కర్మయోగారంభ విరోధులు తొలగిపోతాయి అని. అదెలా స్వామి? ఇప్పుడు చీడ పట్టిందని తెలియనంతకాలం మందు కొట్టం, కానీ అది ఉన్నది అనే జ్ఞానం కలిగింది వెంటనే మనం అదే ప్రయత్నంలో ఉంటాం. అంటే ఆ చీడ పట్టింది ఎలా తొలుగుతుందా, దానికి ఏం మందులు కొట్టాలా అని. అవునా? అలాగే అందుచేత చీడ పట్టింది అన్న జ్ఞానమే చీడ తొలగే కార్యక్రమానికి నాంది అవుతుంది. అవునా? అడిగాను అడిగాను. మరి ఈ 4 రకాలుగా 4 విధాలుగా విభజన అనేది మానవులకేనా స్వామి? కాదు, జీవులందరికీ ఉంది. సుర, నర, తిరియక్, స్థావరములు అన్నింటిలోనూ ఈ 4 రకాలు ఉండి తీరతాయి. అయితే సుర, తిరియక్, స్థావర జీవుల భోగ శరీరాల్లో ఉన్నాయి కనుక వాళ్ళు చేయగలిగింది శూన్యం, ఏమీ చేయలేరు వాళ్ళు. ఇక నర శరీరం కర్మ శరీరం కనుక ప్రతిక్రియ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళదో భోగ శరీరాలేనాయి, ఉన్నది అనుభవించడమే, కొత్తవి చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళు. అడిగాను అడిగాను. బాగుంది. మరి ఇక్కడ ఉండే వీళ్ళకి ఉండే లక్షణాలు పూర్వజన్మ కర్మలే నిర్ణయిస్తాయంటారా? ఆహా, జన్మించే క్షణం వరకు పూర్వజన్మ కర్మలు మాత్రమే ఆ లక్షణాలని నిర్ణయిస్తాయి. ఆ తరువాత ఆ జీవుడు శరీరం పెరుగుతూ ఉంటే చుట్టూ ప్రకృతిలో ఉండే అంశాలన్నీ ఆ లక్షణాల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అడిగాను, బాగుంది, మరైతే లక్షణాలని పరిశీలించి పూర్వజన్మ కర్మల వివరణ స్పష్టంగా చెప్పలేమంటారా? ఆహా, సర్వజ్ఞుడైన పరమాత్మకే స్పష్టత సాధ్యం, మనకి ఊహ మాత్రమే. అడిగాను, లక్షణాలంటే వేటి వేటిని చూడవచ్చు స్వామి? ఏముంది, గుణాలు కర్మలు అంతే. మరి స్వామి, ఇక్కడ గుణములు అంటే సత్వరజస్తమో గుణములా? మరి కర్మలు అంటే ఏవి? కర్మలంటే శమధమాదులు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇలాంటివన్నీ కూడా. అడిగాను, బాగుంది. ఇప్పుడు ఆ నాలుగు రకాల వారు ఎవరెవరో, ఎలా ఎలా ఉంటారో, ఆ లక్షణాలు ఏమిటో చెప్తారా స్వామి? మరి అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి 13వ శ్లోకం. దాన్ని ముందుగా శ్లోకం చదువుతాను, దాని వివరణ కూడా తెలియజేస్తానే. అడిగాను, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. దీనికి అన్వయం ఎలాగంటే, గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం తస్య కర్తారమపి మాం అకర్తారం అవ్యయం విద్ధి. అంటే గుణముల కర్మల విభాగము చొప్పున ఈ లోకంలో నా చేత నాలుగు విధములైన దానిగా స్పష్టం చేయబడింది. ఆ స్పష్టతను ఏర్పాటు చేసింది నేనే. అయినా నాకు ఆ విషయం మీద కర్తృత్వం కానీ దానివలన కలిగే ఉత్పత్తి వినాశములు కానీ నాకు లేవు అని తెలుసుకో అంటూ స్వామివారు తమ గ్రంథంలో 59 భాగాలు పూర్తి చేశారు. 60వ భాగం ప్రారంభం. అడిగాను, బాగుంది, ఇదంతా మీరు చెప్పేది సమంజసంగానే ఉంది, కానీ దాసుడికి మరొక చిన్న సందేహం. మానవులుగా పుట్టామంటే పాపాలు ఉన్నట్లే కదా, అవి ఈ జన్మతో అయిపోతాయనే నియమం కూడా లేదన్నారు. పాపాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు అజ్ఞానం తప్పదు. అది ఉన్నంతవరకు అల్పమైన ఫలముల మీదే ఆశ ఉంటుంది. ఇక మోక్షశాస్త్రాన్ని వినియోగించుకునేది ఎవరుంటారు? ఎవరికోసం ఇది? భలే అంటున్నావే. ఇదే ప్రశ్నని ఇంకో విధంగా నువ్వు ఇది వరకు అడగకపోలేదు. అనుమానం మాత్రం చాలా సహజంగా కలిగేదే. భగవంతుడి కృపచేత పాపాలు తొలగిన వాడికి మోక్షశాస్త్రం అనే, లేకపోతే ఆచార్యానుగ్రహం చేత పాపాలు తొలగించుకున్నవాడికనో, ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన వాడికనో, ఇలా చాలా చాలా సమాధానాలు వచ్చేసాయి, వస్తాయి. అయితే చాలా సులభంగా మోక్షశాస్త్రమందు శ్రద్ధాశక్తులు కలిగే మార్గాన్ని సూచిస్తున్నారు స్వామి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం నమాం కర్మాణి లింపంతి అని 13-14 శ్లోకాల్లో మనకి బయటపడుతుంది. అదే స్వామి, అది ఇలాగంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా శ్లోకం చాతుర్వర్ణ్యమని. తస్య కర్తారమపి మాం అకర్తారం అవ్యయం విద్ధి అని కన స్వామి ఈ 13వ శ్లోకంలో ఆజ్ఞాపించాడు. స్వామి, దీని భావాన్ని వివరణ మరొకసారి చెప్పరండి. ఏముంది, గుణములను అనుసరించి కర్మలను అనుసరించి నాలుగు విధములుగా ఈ సృష్టిని నేనే విభజించాను. విభజించినప్పటికీ ఆ కర్మ నాదే అయినప్పటికీ నేను దానికి కర్తను కాను. ఆ పని వలన నాకు తరుగుదల లేదు, పెరుగుదల లేదు అని ఆ శ్లోకానికి అర్థం. మరి అడిగాను, ఆయన భగవంతుడే అయితే అవ్వచ్చు కాక, కానీ కర్మ చేసిన వాడు కర్త ఎందుకు కాడో నాకు అర్థం కావడం లేదు స్వామి. ఇక్కడ విభజన చేసిన వాడు తానే అని అంగీకరిస్తున్నప్పుడు దాని మంచి చెడ్డలకి తానెందుకు బాధ్యుడు కాడు పరమాత్మ? బాధ్యుడైనప్పుడు అవ్యయుడు కూడా అవడు. ఎందుకంటే ఏదో ఒక ప్రయోజనం లేకుండా విభజన ఎందుకు చెయ్యాలి? ఆ ప్రయోజనం వలన ఆయన కొరకు ఏదో ఒక పెరుగుదలో ఒక తిరుగుదలో ఉండాలి కదా, ఎందుకు ఉండకూడదు? భలే మంచి మంచి ప్రశ్నలే. సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పు. అడగండి స్వామి, దానికేముంది చెప్పండి స్వామి. ఇప్పుడు అనేక రకాల విత్తనాలని భూమి మీద పడేశాం అనుకో, నీటి తడి కూడా తగిలింది, వాటికి మొలకలు ఎత్తుతాయి. ఆ మొలకకి కారణం ఏమిటి? ఏముంది మట్టి నీరు స్వామి. అన్ని విత్తనాలకి ఒకే రకమైన మట్టి ఉండి నీరు కూడా ఒకే విధంగా అందినప్పటికీ కొన్ని మొలకలు పెరిగి పెద్దవైనప్పుడు ఒక రకమైన రంగు రుచిని, మరికొన్ని ఇంకో విధమైన రంగు రుచిని ఇస్తున్నాయా లేదా? అవును స్వామి, దానికి కారణం ఆయా విత్తనాల్లో ఉండే ప్రత్యేక లక్షణాలు కదా. ఇప్పుడు నీకు అర్థమైందిగా, సామాన్య హేతువు, విశేష హేతువు అని రెండు రకాల హేతువులు ఉంటాయి. విత్తనాల విషయంలో భూమి నీరు సామాన్య హేతువులు, రంగు రుచి విశేష హేతువులు హేతువులు. మరి అలాగే పరమాత్మ విషయంలో కూడా. అంటే స్వామి, మరి జీవులంటే విత్తనాలన్నమాట, అంతేనా స్వామి? ఇదివరకు చెప్పారు, మరి చేను నేను మరిచాను, మర్చిపోయాను స్వామి. జీవులంటే విత్తనాలు అన్నారు మీరు, నిజమే, ఆ విషయం మర్చిపోయాను. ఇప్పుడు బాగా తెలుస్తోంది, సృష్టి జరగడానికి పరమాత్మ సామాన్య హేతువు మాత్రమే, జీవులు గుణకర్మాల వైవిధ్యానికి విశేష హేతువులు, వారి వారి పాపపుణ్యాలే అవుతుంటాయి. అందుచేతనే పరమాత్మ కర్త అంటే కర్తే, కాదంటే కాదు. కర్త కాడు కనుక ఫలం ఉండదు, ఫలం ఉండదు కనుక భోక్త కాడు, భోక్త కాడు కనుక అవ్యయుడు కాదు. బాగుంది, కానీ ఈ ఎక్కువ తక్కువలు లేకుండా సమానంగా సృష్టించేసి ఉంటే బాగుండేదేమో అని మనస్సులో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది స్వామి. భలే, అది కుదరని విషయమయ్యా. ఏ విత్తనం వేసినా ఒకే విధమైన రంగు రుచి ఉండే ఫలాలు భూమి నుంచి పుడితే బాగుండు అని ఎప్పుడైనా మనస్సులో అనుకుంటావా? కుదరదు కదా. కుదరదని నాక్షుడికి అర్థం అవుతుంది, కానీ భగవంతుడికి పక్షపాతాన్ని నిర్దయని ఆపాదించేస్తున్నారే ఈ కారణంగా అని నా బాధ స్వామి. భూమికి ఎలా పక్షపాత నిర్దయత్వాదులని ఆపాదించలేమో అలాగే ఇది కూడా. మనకి బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం, వైషమ్య నైర్ఘుణ్యేన సాపేక్షత్వాత్ అని అంటూ 2:1:34 ఇదే విషయాన్ని వివరిస్తారు. విష్ణు పురాణంలో కూడా స్పష్టంగా 1:4:51 కనిపిస్తుంది స్వామి. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పేయవచ్చు కదా, కర్తనే కానీ కర్తను కాను అంటూ ఒక పజిల్లాగా చెప్పకుండాను. మరి 14వ శ్లోకం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. అన్వయం కర్మాణి మాం నలింపంతి కర్మఫలే స్పృహ మే న ఇతి మాం యః అభిజానాతి సః కర్మభిః న భజ్యతే. అంటే ఈ విచిత్ర సృష్టి మొదలైన కర్మలు నన్ను అంటవు, వాటి ఫలమునందు నాకు ఇచ్చలేదు అని ఎవరైతే నన్ను తెలుసుకుంటూ ఉంటాడో వాడు కర్మబద్ధుడు కాడు. స్వామి, ఇదేదో తమాషాగా ఉందే, విచిత్ర సృష్ట్యాదుల కర్త భగవంతుడు కాడు అని ఎరిగినవాడు తన విచిత్ర కర్మలకి కర్త కాకుండా పోతాడు అని మీరు అంటున్నారు, అంతేనా స్వామి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును మరి, ఆశ్చర్యమే. భగవత్స్వరూప రూపగుణ విభూతులనే మహాసముద్రంలో చిన్న నీటి తుంపరని అవగాహన చేసుకోగలిగిన కర్మబద్ధుడు కాడుగదా అని అంటూ స్వామివారు 1925వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున 1926వ ప్రశ్నతో మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా ఈ విషయాలను తెలియజేస్తున్నటువంటి స్వామివారి దివ్య ఆధార విందమలకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వారి కృపాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలి అని ప్రార్థిస్తూ అడిగారు రామానుజ దాసోహ కులశేఖరాలు వారు, హైదరాబాదు.